అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు విభాగం నుండి. ఈ కార్యక్రమం మీకు వినిపిస్తున్నది క్రాంతి స్వరూప్. ఇప్పుడు అమృతవాక్ని విందాము.
ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, అపాత్రలము అయోగ్యులమైన మాకు నీ దివ్య సందేశమును వినిపించి నాయనా వాటి మర్మాలు గ్రహించలాగిన మా మనోనేత్రాలు తెరవమని నా ప్రభు అయిన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తు ప్రభునందు సహోదరి సోదరులారా, ఈరోజు మనం రక్షణ అనే అంశాన్ని ధ్యానం చేసుకుందాం. బాప్తిసం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి లేక జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి తాను రక్షణలో కొనసాగుతున్నాను అని భావిస్తుంటాడు. ఏమిటి రక్షణ? ఎవరికి కలుగుతుంది రక్షణ? పరిశుద్ధ గ్రంథం రక్షణ గురించి ఏం చెప్తుంది? మనం కొంచెం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, పౌలు గారు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనం నుండి మనం ధ్యానం చేస్తున్నప్పుడు, దేవదూతల ద్వారా వసగబడిన సందేశము నిజమని నిరూపించబడినది, దానిని అనుసరింపని వానికి, తలవంచని వానికి, అనుసరించిన వానికి ప్రతి వ్యక్తి శిక్ష పొంది ఉంటుండగా 3వ వచనం వచ్చినప్పుడు, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎట్లు తప్పించుకొనగలము? ఈ రక్షణను నిర్లక్ష్యం చేసిన మనము ఆ రక్షణ సందేశాన్ని ప్రభువే మనకి మొదట ఇచ్చారని, ఏ మానవుడు కూడా రక్షణ అన్నది సత్యం తెలియదని, రాబోయే ఉగ్రత మహాభయంకరమైన నరక వేదనలు మనల్ని చుట్టుముడతాయని ఏ మనిషికి తెలియని సమయంలో ఆ ప్రభువే రక్షణను బయలుపరిచారు. మరి ఆయనే యేసుక్రీస్తుగా ఈ లోకంలో జన్మించి ఆ రక్షణను ముగించారు. ఇప్పుడు ఇందులో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవదూతల ద్వారా వసగబడిన రక్షణను అంగీకరించిన వాళ్లు ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు, అనేక అంశాలు మనకున్నాయి. మొట్టమొదటిగా మనం నూతన వేదంలోకి వచ్చినప్పుడు మరియమాత దేవదూత సందేశం విని ఆ సందేశానికి తలవంచి ప్రభువుకి తన వినయాన్ని ప్రదర్శించి ఆమె ధన్యురాలని ఈ ప్రపంచంలో పేర్కొనబడింది. అలాగే పూర్వవేదంలో మనం చూసినప్పుడు గిద్యోను మరి అనేక మంది దేవదూతల సందేశాన్ని విన్నారు. మరి వినని వారు గురించి కూడా పరిశుద్ధ గ్రంథం ఉంది. ఎంత గొప్ప భక్తుడైన బిలాం కూడా ధన వ్యామోహం చేత, రాజు ఇచ్చే కానుకల చేత వ్యామోహం చెంది మరి ఆయన ఇజ్రాయెల్ని శపించడానికి వెళ్తూ ఉండగా దేవుని మహాక్రోధాన్ని ప్రదర్శిస్తూ దేవదూత ఖడ్గాన్ని ధరించి ఆ దారికి అడ్డంగా నిలబడడం, ఆ భయంకరమైన సన్నివేశం దేవునితో మాట్లాడిన బిలాముకు కూడా కనబడలేదు. ఎందుకంటే అతని మనోనేత్రాలు మూసివేయబడ్డాయి వ్యామోహం చేత. కానీ ఒక గాడి చేత హెచ్చరించబడి రక్షించబడ్డాడు. మనుషులు ఈ లోకంలో శరీరాన్ని మాత్రమే దృష్టిస్తున్నాడు, చూస్తున్నాడు. శరీర సుఖాల కోసమే వెంపర్లు ఆడుతూ ఉన్నాడు. ఈ శరీరాన్ని ఎలా సుఖపెట్టాలా, ఎంత ఘనంగా ఈ లోకంలో జీవించాలా అన్న విషయాలనే ఆలోచిస్తున్నాడు. నిజంగా మనం ఆలోచిస్తే నవీన యుగంలో లేదా పూర్వకాలం నుండి ప్రతి శాస్త్రజ్ఞుడు కనిపెట్టిన సాధనాలన్నీ కూడా మనిషి శరీరాన్ని సంతోషపెట్టేవి, సుఖపెట్టేవి, మరి శరీరానికి సహాయపడేవి మాత్రమే కనుగొనగలిగారు. ఈ లోకంలో మనిషి అంటే ఆత్మ శరీరాల కలయక అని ప్రభు చెప్పినంత వరకు మనుషులకు ఎవరికీ తెలియదు. మరి ఏసీ మిషన్ అయితేనేమి, స్మార్ట్ ఫోన్స్ అయితేనేమి, ఈ లోకంలో ఏ వస్తువులు, ఏ శాస్త్రజ్ఞులు కనిపెట్టిన వస్తువులు చూసినా, ఔషధాలు చూసినా ఈ శరీరాన్ని సంతోషపెట్టడానికి, స్వస్థపరచడానికి మాత్రమే ఉన్నది అని కనిపెట్టబడిందని మనకు అర్థమవుతుంది. కనుక ప్రతి మనిషి తన శరీర సుఖాల కోసం వెంపరలాడుతూ తన శరీరాన్ని సుఖపెట్టుకోవాలి, ఇంకా ఇంకా ధనం కూర్చుకోవాలి అన్న వ్యామోహాల్లో పడి మనిషి ఆధ్యాత్మిక చింతనను మర్చిపోతున్నాడు. మరి రానున్న మహాభయంకరమైన ఉగ్రత, నరకమనే గొప్ప దుర్లభమైన బహు కష్టమైన వేదనకరమైన ఆ స్థలంలోనికి తన బిడ్డలు రాకూడదని ఆ దేవుడే మానవావతారమెత్తి ఈ లోకంలో జన్మించి జీవమార్గమును బోధించున్నాడు. కనుక మన పాత నిబంధనలో మనం చూసినప్పుడు నోవా భక్తుడు, నీతిమంతుడిని పరిశోధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడు తనకు చెప్పిన ప్రతి మాటను ఏమరపాటు లేకుండా చేశాడు అని పరిశోధ గ్రంథం చెప్తుంది. ఆయన ఓడ నిర్మించేటప్పుడు, తన ఇంటి ముందు ఓడ నిర్మించేటప్పుడు అనేకుల యొక్క హేళనలకు తిరస్కారాలకు గురై ఉండొచ్చు, ఎంతో మనోవేదన పొంది ఉండవచ్చు, కానీ దేవుని అందలి దేవుని మాట ఎందలి లక్ష్యాన్ని సత్యాన్ని అర్థం చేసుకుని ఆ దేవుడు చెప్పిన మర్చిపట్టుగానే జీవించి ఉన్నాడు. కనుక తనను తన కుటుంబాలని యనమండుగురు రక్షించబడి ఉన్నారు అతని యొక్క గొప్ప విశ్వాసం ద్వారా. కనుక పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనము నిర్లక్ష్యం చేస్తున్నాం, గాని ఆ మాటల్ని నిజంగా మనం లక్ష్య పెట్టుంటే విశ్వసిస్తే రక్షణ పొందగలుగుతాం. ఎందుకంటే యోహాను సువార్త 6:63 ప్రభు చెప్తున్నారు, శరీరము కేవలము నిష్ప్రయోజనము, నా మాటలు జీవమును ఆత్మయును అయ్యున్నవి అని. మనం ఈ లోకంలో ఏది మన రక్షణకు అవసరమో, ఏది నరకాన్ని లేకపోతే భయంకరమైన వేదనా స్థలాన్ని తప్పించుకోవడానికి అవసరమో దానిని నిర్లక్ష్యపెట్టి కొన్ని ఆచారాల ద్వారా మనం భక్తులమని అనుకుంటూ జీవితాన్ని ఏమాత్రం మార్చుకోకుండా మారు మనసు లేకుండా మనం జీవిస్తున్నామేమో ఈ మాటలు విని మనం ఆలోచించవలసి ఉంటుంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు ఇలా చెప్తున్నారు, 4:4 ఇదిగో వెలుగునిచ్చే క్రీస్తు యొక్క సువార్త వెలుగు, ఆ వెలుగు మనకి కనబడకుండా ఈ లోక దేవత, ఈ యుగ సంబంధమైన దేవత లేక సాతాను ఇంకా మాటలో చెప్పుకోవాలంటే మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. దేవుని వాక్యమందల సత్యాన్ని, దేవుని వాక్యమందలి రక్షణను మన ఆయన మనము అర్థం చేసుకోలేక వాటిలోని సత్యాన్ని అది రక్షణ ఇస్తుంది అనే సత్యాన్ని కూడా అర్థం చేసుకోలేక మన మనోనేత్రాలు గుడితనం కలుగు చేసినందువలన మన మనస్సు ఈ లోకంలోని సుఖాలు కష్టాల మీదే మన ధ్యాస ఉంచి ఆధ్యాత్మిక చింతన లేకుండా నశించిపోతున్నాం. అందుకని ఈ మాటలు మనం తలంచుకున్న మనము పూర్వవేదంలో అనేక మంది దేవుని మాటలు విశ్వసించి రక్షించబడ్డారు, వారందరూ ప్రభుని సన్నిధిలో సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారు. క్షణమాత్రమైన ఈ జీవితాన్ని, గడ్డి పువ్వు లాంటి ఈ జీవితాన్ని యెషయా భక్తుడు చెప్పినట్లుగా నీటి పొడుగులాంటి ఈ జీవితాన్ని నమ్ముకుని ఈ దేహమే శాశ్వతం అనుకుని మరణం మనకి తథ్యమని తెలిసినా సరే ఈ శరీర నడిపింపు ద్వారా మాత్రమే మనం జీవిస్తూ మన జీవితాన్ని నాశనం చేసుకోకుండా దేవుని మాటను విశ్వసించి ఆయన మాటల ప్రకారము మన జీవితం జీవించి మారు మనసు పొంది మనం రక్షించబడాలని ప్రభు ఈ సందేశం మనకిస్తున్నాడు. ఎందుకంటే ప్రభు చెప్తున్నారు, యేసుక్రీస్తు, ఈ లోకంలో మీకు కావలసినవన్నీ ఏమి కావాలో ప్రభుకు తెలుసు. 6:31 చెప్తున్నారు, మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, అప్పుడు ఈ లోకంలో కావలసిన ప్రతి వరము మీకు అనుగ్రహించబడుతుంది అని ఆయన చెప్తున్నారు. ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అందువలన అబ్రహాము నడిచిన చోటనెల్లా ఆ ప్రభువు తోడుగా ఉండి రాజుల కంటే బలవంతుడిగా చేశారని రాజులు సమస్తమైన అన్య జనులు అతనిని గౌరవించి అయా నీవు మాకంటే గొప్పవాడవు అని అతని యొక్క పవిత్రతకు అతని దేవుని యందు విశ్వాసం వల్ల కలిగే శక్తికి భయపడి అతని ఎక్కడ ఎల్లెళ్ళ గౌరవం ప్రతిష్టలు పొందారని అందుకే దేవుడు అతని విశ్వాసం దృఢమైన విశ్వాసం చూసి తన బిడ్డలకు విశ్వాస తండ్రిగా చేశాడని మనందరికీ తెలుసు. ఇవన్నీ తెలిసినా కథలుగా కొట్టివేసి సరేలే దానికేముంది అని అనుకుంటూ విని సువార్త బాగుంది అనుకుంటూ మన జీవితం వీళ్ళ నిర్లక్ష్యంగా మరి నరకాగ్నిలోనికి చొచ్చుకొని పోవడానికి పరిగెత్తుతున్న మన జీవితాలని ఆపి ఆలోచించి నేను ఎలా జీవిస్తున్నాను అని పౌలు గారు కూడా ఇదే మాట చెప్తారు. మీరు ఎట్లు జీవిస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఏ వైపు నడుస్తున్నారో, నిత్య జీవం వైపు జీవిస్తున్నారా, నిత్య జీవం వైపు పరిగెడుతున్నారా, లేక నిత్య మరణం గురించి నరకం గురించి లోక పరివెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారా అని ఆలోచించండి అని పౌలు గారు కూడా మనల్ని హెచ్చరిస్తున్నారు. కనుక ఈ మాటలు విన్న మనం ఆలోచించి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలమన్న పౌలు గారి యొక్క బాధ వేదన మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏమిటి తప్పించుకోవడం అనేది మనకు తెలుసు, నిత్య నరకాగ్ని తన బిడ్డలు అలా కాలిపోకూడదనే ప్రభు చూపిన జీవమార్గము మనం విశ్వసిస్తూ ఆ జీవమార్గంలో జీవిస్తూ రక్షణ పొందుదాం. దేవుడి మాటలు దీవించినగాక. ఆమెన్.
ఇప్పుడు ఒక మధురమైన గీతాన్ని ఆలకించుదాం. Thank you.
దేవమాత మీద ఉంచవలసిన నమ్మకము. దేవమాత మన అవసరములన్నీ ఎరిగి ఉన్నది. దేవమాత తన దివ్య కుమారుని వద్ద మహిమనుంది ఉన్నది. దేవమాత మానవులందరి ఎడల మిక్కిలి ప్రేమ గలది. దేవమాత స్వర్గలోకములో మిక్కిలి మహిమాన్వితురాలైనను ఈ లోకములోని నిర్భాగ్యులకు తన బిడ్డలమైన మనలను మరువదు. ఆ కరుణగల తల్లి మన మీద తన చల్లని చూపు నుంచి ఉండును. మన అవసరములన్నింటినీ ఎరిగియుండును. మనలను చెరచుటకై నిత్యము తిరుగాడు పిచాచిని పారద్రోలి మన వేడుదలను ఆలకించి మనలను మిక్కిలి ప్రేమతో నడిపించుచున్నది. మనవలనే ఆమె ఈ లోక కన్నీటి కనుమలయందుండినప్పుడు మనం అనుభవించిన దుఃఖ క్లేశములను ఆమెయూ అనుభవించెను. కాబట్టి ఆమె తన నిర్భాగ్య బిడ్డలమగు మనలను కరుణించి మన దుఃఖములందు సహాయం చేయునని మనము ఆమె మీద పూర్ణ నమ్మిక ఉంచవలను. ఆమె మనకు ఆదరువుగాను ఊరటగాను ఉన్నదని నమ్ముకొని ఆమె శరణు వెతుకుదుముగాక. ముక్తి భాగ్యమునందిన పుణ్యాత్ములందరూ తాము ఈ లోకమందుండినప్పుడు వారు వారు చేసిన పుణ్యములకు తగినట్లు ఇప్పుడు మోక్షమందు మహిమ పొంది ఉన్నారనుట నిజము. పరిశుద్ధ కన్య మరియమ్మ సకల పుణ్యములకు మాతృకే అయ్యున్నందుచేత సర్వేశ్వరుని యొద్ద పొందిన మహిమ అంతటిని ఎవరూ వర్ణింపలేరు. వేదశాస్త్రులు చెప్పిన ప్రకారం యేసు సకల వరప్రసాదములకు కారణమయుండగా కన్య మరియమ్మ ఆ వరప్రసాదముల ప్రవాహ వాహిని అయి ఉన్నది. యేసు తన తల్లి మీద నుంచిన ప్రేమ చేత ఆమె యొక్క మనవులను త్రోసివేయక ఆమె దేని నడుగునో దానిని తప్పక చేయును. దేవమాత పరలోకములో వర్ణింపలేని మహిమనుంది. రక్షకుని సింహాసనము చెంత సేవకురాల వలె నుండక ఏలినరాలై నిలిచియున్నది. మనము దేవమాతను దయగల రాణిగను చెడిపోయిన వారిల దృఢమైన నమ్మికగాను ఎంచి ఆమె మనలను తన ద్రాపు నుంచుకుని ఎల్లప్పుడూ కాపాడునట్లు ప్రార్థించుదుముగాక. సకల భాగ్యముల చేత నిండిన ఆ కన్యక మన కార్యములన్నింటినీ తన కార్యములుగా భావించి మనలను ఆదరింప సిద్ధముగానున్నది. యేసు ప్రభు శిలువ మీద వ్రేలాడినప్పుడు ఆమెను మనకు తల్లిగా నియమించిరి. అప్పటి నుండి ఆమె యొక్క హృదయమునందు మన ఎడల ప్రేమ మంట ఇరగులుకొని మండి జ్వలించుచున్నది. ఆ ప్రేమ ఇప్పుడు అధికమగుచున్నది. ఎట్లనగా దేవమాత శిలువ కింద నిలిచి మన కొరకేమీ చేయజాలకపోయాను, కాని ఇప్పుడు ఆమె మోక్షమందు తన దివ్య కుమారుని యొద్ద మహిమాన్వితురాలయ్యున్నది. కాబట్టి ఆమె ఇప్పుడు మన కొరకు మనవి చేయునవన్నీ యేసు ప్రభు తప్పక దయచేయును. ఒక తల్లి తన బిడ్డను ప్రేమించుట కంటే కూడా కన్య మరియమ్మ తన జ్ఞాన బిడ్డలైన సకల మానవులను అధికముగా ప్రేమించుచున్నది. ఆ పరమరాణి మోక్షములో ఉన్నత పదవి నుండి సుఖముగానున్నను ఆమె తన బిడ్డలమగు మన మీద నుంచిన ప్రేమ అధికమైనదే కాని కొంచెమైనను తక్కువ కాలేదు. మోక్షరాణి అయిన మా తల్లి, మీ బిడ్డలమైన మేము ఈ లోకమందు కష్టపడునప్పుడు అదరి బెదరి చెడిపోక మేమందరము మీ యొద్ద చేరునట్లు అనుగ్రహింపుమని మేము వేడుచున్నాము. ఆమెన్.
ఇప్పుడు ఒక మధురమైన గీతాన్ని ఆలకించుదాం.
భూమిలో వ్యాధులు బాధలతో
ఈనాటి కార్యక్రమం. తిరిగి మరలా రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. మీకోసం మేము ప్రార్థిస్తుంటాము. మా కొరకు మీరు ప్రార్థించండి. మీ క్రాంతి స్వరూప్.